నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః శ్రీ జగద్గురవే భారతీ తీర్థస్వామినే నమో నమః జగద్గురుమయమైన సభాసరస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ దక్షిణామూర్తి తత్వం చెప్పుకుంటూ ఉన్నాం మనం. నేను నేను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనుకి మూలమైన దాని గురించి ఇక్కడ చెప్పి దీన్ని నువ్వు బాగా గమనం చేయించితే అప్పుడు ఇప్పుడు కూడా నేను మారలేదని దేన్ని బేస్ చేసుకుని అనుకుంటున్నావు అంటే మారిన దేహాన్ని బేస్ చేసుకుని కాదు, నిజానికి మారని ఆత్మని ఆధారం చేసుకునే ఈ స్ఫురణ వస్తుంది. కానీ దీన్ని దేహంతో తన్మయం చెందించావు గనక ఇవన్నీ దానికంట కడుతున్నావు. కనుక మారని నేను మారుతున్న దేహానికి మారని ఆత్మ చైతన్యానికి నడుమ ఉన్నది. కనుక ఇక్కడ ఆగి ఒక్కసారి నేను దానికి చెందిందన్నా దీనికి చెందిందన్నా ఆలోచించుకోవాలి. నేను మార్పులకు నోనవుతున్న ఉపాధులకు చెందినదాన్నా లేదా మారని చైతన్యానికి చెందినదాన్నా? అంటే ఈ నేను అనేదాన్ని శరీరం ప్రకాశింపజేయడం లేదు, స్ఫురింపజేయడం లేదు. ఈ నేననే దాన్ని యాక్టివేట్ చేస్తున్నది ఆ సాక్షి రూపమైనటువంటి ఆత్మ చైతన్యమే అని తెలుసుకునేది. అటు వాళ్ళగలిగితే చాలు, ఇంకా దానితో తన్మయం చెందగలిగితే ఈ ఉపాధులతో ఇంకా తన్మయం చెందదు. అదే ముక్తి అంటే మరేమిటి లేదు. దీనితో తాదాత్మ్యం చెందితే బంధనం, తాదాత్మ్యాన్ని వదిలితే ముక్తి. అందుకు ఇక్కడ మన దేహమే అహంత అనుకుంటే ఆ అహంత ఎన్ని మార్పులకు లోనయ్యిందే. తేనతేనిగ రూపేణ జాయతే లీయతే ముహు వికారి వస్తు తస్యేషాం అనుసంధాతృత కుత అంటారు అద్వైత మకరణంలో శంకరుల వారు ఇంత చక్కగా. తేనతేనగ రూపేణ జాయతే లీయతే ముహు, ఇవన్నీ ఆయా రూపములతో పుడుతున్నాయి, లీనమైపోతున్నాయి వికార వస్తువులు. వాటితో దీన్ని ఎందుకయ్యా అలా అనుసంధానం చేస్తావు ఈ మారుతున్న దానితో? కనుక మారుతున్న దాన్ని మారేలా చేసే చైతన్యం ఏదైతే ఉందో అది మారనది అని తెలుసుకో. అది అవికారి, ఇది వికారి. మరి ఇది కూడా మారుతున్నట్టు కనిపిస్తోందండి అంటే ఒకటి బాగా కదులుతూ ఉంటే దానిపై కూర్చున్నటువంటి వాడు కూడా కదులుతున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. కనుక కదలిక ఆ వస్తువుదే కానీ దాని ఎందు కూర్చున్న వాడిది కాదు, కానీ కదులుతున్నట్టు గోచరిస్తున్నాడు. ఇది బాగా పరిశీలించి మనకు మనం ధ్యానంలోకి వెళితే ఇది తెలుస్తాయి. ఏది నేను అని ప్రశ్నించుకుంటే నిన్నలాగా ఎలిమినేషన్ ప్రాసెస్ వెళ్ళి 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 ఆఖరికి ఆలోచన కూడా నేను కాదు అన్నప్పుడు ఆలోచన కూడా నిలుపుతాడు, ఆలోచనకి వెనక ఉన్న స్థితికి వెళతాడు. అది ఆగే వరకు కూడా మనకి ధ్యానం చాలా కష్టతరం అవుతుంది. ధ్యానంలో కూడా ఆలోచనలు వచ్చి పోతూనే ఉంటాయి, దానితో విసుగు కూడా వస్తుంది. ఎందుకంటే ఈ మనస్సు నిలపడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ చాలా భయంకరంగా పనిచేస్తుందండి. కనుక అవికారి గారి దగ్గరికి ఇది తీసుకెళ్లడానికి నృసింహతాపిని ఉపనిషత్తు గొప్ప మాట చెప్తున్నది. తంబాయేతమాత్మానం జాగ్రతి అస్వప్నం అసుషుప్తం, స్వప్నే అజాగ్రత అసుషుప్తం, సుషుప్తే అజాగ్రత అస్వప్నం, తురియే అజాగ్రత అస్వప్నం అసుషుప్తం, అవ్యభిచారణం నిత్యానంద సదేకరసం ఏవ చక్షుషో ద్రష్ట శ్రోతస్య ద్రష్ట వాచో ద్రష్ట ఇది. ఎంత జగ్గా చెప్పారు చూడండి. తంబా ఏతమాత్మానం జాగ్రతి, దీని స్థితిని వివరిస్తూ ఇక్కడ అహం అనేటువంటిది జాగ్రతి అస్వప్నం అసుషుప్తం. జాగ్రత్త కాలంలో ఇది కలకనలేదు, సుషుప్తులోకి వెళ్ళలేదు. స్వప్నే స్వప్నకాలంలో అజాగ్రతం అసుషుప్తం, మెలకువలోనే లేదు, సుషుప్తిలేనే లేదు. అలాగే సుషుప్తే అజాగ్రతం అస్వప్నం, సుషుప్తిలో జాగ్రత్త లేదు స్వప్నము లేదు. తురియే దీనికి అతీతమైన నిర్వికార స్థితి ఎందు, దీన్నే యోగ పరిభాషలో సమాధి స్థితి అంటారు. ధ్యానస్థితి కూడా కాదు ఇది, ధ్యానానికి కూడా పైమిట్టి సమాధి అనేటువంటిది. కొంతమంది అతి కష్టం మీద ఎప్పుడు యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ దాటి ధారణ ధ్యానం వరకు వెళ్తారట, అక్కడ వెళ్ళగానే ఏదో వచ్చేసింది అనుకుంటారు. కానీ అక్కడి నుంచి పడే అవకాశం చాలా ఉంటుందిట. కానీ అక్కడి నుంచి సమాధికి వెళ్ళే వరకు అనేకం దాటుకుంటూ వెళ్ళాలి, అది ఆ విశేషం. కనుక ఆ సమాధి స్థితికి వెళితే తురియే అజాగ్రతం అస్వప్నం అసుషుప్తం, అక్కడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు. అయ్యా అక్కడికి వెళ్ళేటప్పుడు మూడు లేదు అంటే ఈ మూడు తప్ప మనకి ఏవైనా తెలుసా? మీరు ఆలోచించుకోండి, మనకు జాగ్రత్త తెలుసు, స్వప్నం తెలుసు, సుషుప్తి తెలుసు, ఇంతకు మించింది ఒకటి ఉందని ఎప్పుడైనా తెలుసా? ఎందుకు తెలియదు? మన ఆ ధ్యాన సాధనలో సమాధిక వెళ్ళలేదు కనుక. ఆ అక్కడికి వెళితేనే తెలుస్తుంది ఆత్మ యొక్క అధికారిత్వం. కనుక నిరంతర విచారణ ద్వారా ఆత్మ కవికారిత్వాన్ని భావిస్తూ నీకు ఎప్పుడు మనస్సులో ఒక ఆలోచన తరంగం వచ్చినా ఇంకా వికారం పోలేదు అని తెలుసుకుని దాని నుంచి కూడా అధిగమించడానికి ప్రయత్నిస్తూ వెళ్ళాలి. అవ్యభిచారిణం నిత్యానంద సదేకరసం, ఆ తురియ స్థితిలో ఉండేటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అది అవ్యభిచారిణం. అది దేనియందు కలవకుండా, దేనియందు సంక్రమించకుండా, దేనితోనూ అది మమేకం చెందకుండా నిత్యానంద సదేకరసం, నిత్య ఆనంద ఏకరసమైనటువంటిది. అదే చక్షుషో ద్రష్ట, శ్రోతస్య ద్రష్ట, అదే నేత్రాలకు, చెవులకు, అన్నిటికీ అది ద్రష్ట. మనం అనుకుంటాం నేత్రాలు చూస్తున్నాయి లేదా చెవులు వింటున్నాయి ఇవన్నీ కూడా, కానీ వాటి చేత ఎవడు చూపిస్తున్నాడో ఎవడు వింటున్నాడో వాడే నిజమైన వినేవాడు, నిజమైన చూసేవాడు. ఈ విషయం మనకు గజేంద్రుడు చెప్తాడు. అది భక్తి మార్గంలో గనక మనకు అదొకలాగా ధ్వనిస్తుంది. ఏమని, చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువారు. ఆయన అక్కడ ద్రష్ట లక్షణం అక్కడ చూపిస్తున్న అన్నిటినీ చూస్తుంటాట ఆయన, అందరినీ చూసేవాడు ఆయన. మనం అనుకునే అంటే దేహంతో తాదాత్మ్యం చెందిన మనం ఉన్నామే, ఈ చక్షురింద్రియం అంతవరకు చూడగలుగుతుందా అంతే చూస్తాం. కానీ చక్షురింద్రియానికి దర్శన శక్తి ఇచ్చిన వాడు ఉన్నాడే, వాడు అఖండ దర్శన శక్తి సంపన్నుడు. వాడు నీలోనే ఉన్నాడు, వాడు అఖండ దర్శన శక్తి సంపన్నుడు. వాడి చేత భాషింపబడే నేను అనే అహాన్ని ఇంద్రియముల ద్వారా చూపించి తన్మయం చెందుతున్నా గనక నేను పరిమితం చేస్తున్నా చైతన్యాన్ని. ఈ పరిమితం వల్లే వస్తున్న గొడవ నుంచి అపరిమితానికి వెళ్ళమని వివరిస్తూ ఇక్కడ అది చెప్పడానికి స్వామి నాయన ఇది తెలుసుకో అని చెప్పడానికి ఒక ముద్ర పట్టేట. అదేమిటంటే యో ముద్రయా భద్రయా, అక్కడ స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. ఇందాక నేనుగాన్ని అటు ఇటు మధ్యలో నిలిపే ఉన్నాం, ఒక్కసారి ఇది ఆలోచిద్దాం. సర్వా స్వవస్థాసు అనే మాట ఇక్కడ ఉంది కదా, సర్వా స్వవస్థాసు వ్యావృత్తాసు అని. ఈ సర్వావస్థలు మూడుగా పెట్టుకోండి, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అని. లేదా శరీరానికి వచ్చే మార్పులు అంటే శరీరం మూడు విధాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు. వీటితో తన్మయమైన మాయ మూడు విధములు, సత్వరజస్తమో గుణములు. ఈ మూడు గురించి నేను పెద్ద చెప్పక్కర్లే, అందరికీ తెలిసివి. అలాగే కాలం మూడు విధాలు, నువ్వెప్పుడున్నావు, ఎంతకాలం ఉంటావు, ఎప్పుడు పోతావు, అంతే కదండి. మనము అంతే, మన ఎదురుగా ఉన్న వస్తువుల గురించి కూడా మన నాలెడ్జ్ అంతే. కనుక భూత భవిష్యత్ వర్తమాన కాలంలోనే పరిమితి, అదొక పరిమితి. క్రింద మీద పైన అనే ఒక పరిమితి, దేశకాల వస్తు పరిమితి, ఇలా ఎక్కడికక్కడ పరిమితి పరిమితి పరిమితి. ఈ పరిమితులన్నీ మూడు విధాలు చేసి దానితో తన్మయం చెందిపోయి ఉన్నాడు వీడు. కానీ వీటన్నిటిగా అధిష్టానమై ఉన్నటువంటి వాడు అక్కడున్నది అసలు చైతన్యం. అందుకే నేను అనే వాణ్ణి ఇక్కడతో తన్మయం చేస్తున్నంతసేపు కాకుండా ఇటు తిప్పుతున్నాడు, దాని నుంచి దూరం చేసి. ఇందాక మధ్యలో ఆగిన వీడు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనే ప్రశ్నగాని ఇటు తిరిగని చెప్తున్నాడు ఆయన. ఆ ఇటు తిరిగేటప్పటికల్లా ముందు వంగాలి కదా, ఆ నమ్రతే భక్తి, ఆ వంగి చూడాలి, అదే విచారణ. ఆ చూసిన తర్వాత అంటుకోవాలి, అంటుకుంటే మరి నడవడు, ఇదే సిద్ధి జ్ఞానము అని చెప్పబడుతున్నది. కనుక ఆ నమ్రత నుంచి ఇక్కడికి రావాలి. కనుక దీనితో వదిలి దీనికి వెళ్ళాడు. వదిలితే ఏమైపోయాడు, పోయేయా, దీనితో తన్మయుడైనా వీటిని వీడితో కలిసి ఏకమై సాక్షిగా చూడగలుగుతున్నాడు, ఆ స్థితి రావాలి. అందుకే మోక్షం అంటే ఈ మూడు వదిలేశాడంటే చచ్చిపోయాడు అని అర్థం కాదు. ఇక్కడ ఈ మూడింటితో వీడు కనిపిస్తూ ఉన్నా ఈ మూడు ఇంకా నేను అనుకోలేదు, అసలైన ఆత్మ చైతన్యంతో తన్మయుడే అదే నేను అని తెలిసి దీన్ని సాక్షి రూపంగా చూడగలుగుతున్నాడు. అలా చూసేవాళ్ళనే మనం ముందు జీవన్ముక్తులు అన్నాం. వాడికి ప్రారంధవశాత్తు దేహాదులు ఇంకా పోయిన తర్వాత మళ్ళీ మూడింటికి వాడు రాడు, అప్పుడు విదేహముక్తి కూడా వాడికి సిద్ధిస్తున్నది. అదే మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు. కనుక అసలైన ఆ మోక్షం జీవన్ముక్తులైన వాడికి వస్తుంది. కనుక మన ఆత్మవిచారణ ద్వారా, సాధన ద్వారా, ధ్యానాదుల ద్వారా ఇప్పుడే గ్రహించాలి అంటారు శంకరులు. ఎంత తొందర పెడతారంటే ఇప్పుడే 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 ఆలస్యం చేయకన్నారు. లేదండి ఇంకెప్పుడే సంస్కృతం నేర్చుకుంటున్నాను కదా, నాకు విశ్వం దర్పణ దృశ్యమాన ఏదో బట్టి పడుతున్నాను. వ్యాకరణం అని నేర్చుకున్నట్టు ఓహో, నువ్వు బట్టి బట్టి వ్యాకరణం నేర్చుకునే వరకు ఆయన ఊరుకుంటాడా, కాలుడు వాళ్ళు ఆక్కుపోతాడు. మళ్ళీ ఇది ఆలోచించడానికి కావలసిన, సాధన చేయడానికి కావలసిన ఉపకరణం నీకు లభిస్తుందా, జాగ్రత్త అని హెచ్చరిస్తూ నగినగి రక్ష దృక్కునకరణే అన్నారు కదా. కనుక ఇప్పుడే ఇక్కడే అనడమే శంకరుల శ్లోగన్. ఎప్పుడు ఆలస్యం చేయకు, వాయిదాలు వేయకు, ఇప్పుడే సాధన చేయు, ఈ చేసిన దాన్ని విచారణ చేయు అని చెప్పడానికి స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయ. ఎవరైతే నిజంగా తరించాలి అనుకుంటారో వారు ఈ అఖండాత్మస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే, అంటే ఏదైతే నిర్వికారి అని చెప్పుకున్నామో, ఆత్మ మన దేహంలోనే పరిమితమై లేదు కదా, నా దేహంలోనే పరిమితమైపోతే ఇందాక చెప్పిన కర్తృత్వ అహంకారం కలిగిన జీవుడు అయిపోతాడు. వాడు నా దేహంలో భాషిస్తున్నాడు, నా దేహంలో భాషిస్తున్నప్పటికీ వాడు దీనికే పరిమితి కాలేదు. పరిమితమయ్యాడు అనుకుంటే జీవుడే, పరిమితి కాలేదు అంటే ఈశ్వరుడు. ఆయన ఎలాగో అపరిమితుడే, ఆయన అంతటా వ్యాపించున్నాడు. అంతటా వ్యాపించిన ఈశ్వరుని నువ్వు అర్థం చేసుకుని శరణి వేడితే, భజతే, ఆశ్రయిస్తే ఆయన బోధిస్తాట. యో ముద్రయా భద్రయ, అయ్యా ఇలా చూపిస్తే చాలు ఇచ్చేస్తాట. అయితే అందరూ మనకు చూపిస్తున్నారు, అందరూ ఇచ్చేస్తున్నారా అంటే ఆయన చూపిస్తే ఇస్తాట. ఎందుకంటే అది భద్రయా ముద్రయా, ముద్రయ అంటే ప్రింట్ కూడా. ఆయన ఏం చేస్తున్నాడంటే అంత గాఢంగా తన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. ఇక్కడ ముద్ర అంటే జ్ఞానప్రదానమని అర్థం చేసుకోవాలి. కేవలం ఈ ముద్ర అని కాకుండా ఆ జ్ఞానాన్ని మనలో ఆయన అందజేస్తున్నాడు, ముద్రిస్తున్నాడు అంట. ప్రింటింగ్ అంటామే అది, మనల్ని ముద్రిస్తున్నాడు. ఏమని? నాయన నువ్వే నేను. ఎలాగా అంటే ఈ మూడింటి నుంచి వదిలి చూడు. ఆ మూడింటితో ఉండి నువ్వు నేను ఎలా అవుతానండి అంటే అర్థం కాదు నీకు. మూడింటికి కొంచెం అతీతంగా ఆలోచించు. ఆలోచిస్తే అవగాహన అవుతుంది, సాధన చేస్తే అర్థమవుతుంది. కనుక ముందు ఆలోచించు, ఆలోచిస్తే నీకే తెలుస్తుంది మూడింటికి ఎంత దూరమో నువ్వు. కనుక ఇంతవరకు ఆరు శ్లోకాల్లో ఆలోచనకు పరిపెట్టాడు మనకి. ఆలోచించు, ఏది నేను 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 అనుకుని తన్మయించిందేమో అది నువ్వా అవునా కాదా ఆలోచించు. కూర్చోబెట్టి తేల్చేశాడు, అది నువ్వు కాదు అని తేల్చి అధికారైన దాని వైపు తిప్పి దానితో మమైకం చేయించి యో ముద్రయా భద్రయా స్వాత్మానం ప్రకటీకరోతి ఆ ప్రకటింపజేశాడు. ఆయన ప్రకటించగానే దీని పేరు భద్రయా ముద్రయా అన్నారు. ఏదో రైమ్ బాగుందని చెప్పలేదు ముద్రయా భద్రయా అని. అనేక ముద్రలు ఉన్నాయి లోకంలో, యోగ సాధనలో కొన్ని ముద్రలు ఉన్నాయండి, అంతేగా తంత్రాల్లో కూడా ముద్రలు ఉన్నాయి. అయితే ఈ ముద్రలు అన్నిటికంటే గొప్ప ముద్ర ఇదిట. ఎందుకంటే మిగిలిన ముద్రలు లౌకికములైనటువంటి ప్రయోజనాలను చెప్పే కేచరి ముద్ర అని, వ్యోమ ముద్ర అని, ఇవన్నీ వేరే ముద్రలు. కానీ భద్రముద్ర వేరు. భద్రముద్ర అంటే మోక్షాన్ని కైవల్యాన్ని ప్రకటించే ముద్ర మాత్రమే భద్రముద్ర అవుతుంది. కైవల్యం అంటే జీవేశ్వర ఐక్యత్వమే, జీవేశ్వర ఐక్యత్వమే, జీవ బ్రహ్మైక్యమే కైవల్యం. కనుక దానిని చూపించే ముద్ర గనక యో ముద్రయా భద్రయా స్వాత్మానం ప్రకటీకరోతి. కనుక మార్పుకు లోకారి తత్వం ఏదుందో దానితో నేను తన్మయం చెందించుతూ అది చూపించిన కారణంగా ఇక్కడ పరమాత్మ గురు రూపంతో మనకి తెలియజేస్తున్నాడు. ఇటు తర్వాత మళ్ళీ ఇది అందక ఈ మూడింటితో తన్మయం చెందిన జీవుడు ఈ లోకంలో భిన్నత్వాన్ని చూస్తూ తిరుగుతాడయ్యా. ఈ భిన్నత్వం ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు తర్వాతి శ్లోకంలో. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదత స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామిత తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. గురుగారు కంటిన్యూటీ చూసారా ఎలా ఎంత అందంగా చెప్తున్నారు. మనకు సరిగ్గా ఆరవ శ్లోకంలో రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ అనే మాట ఇక్కడ వేశారు. ఇక్కడ విశ్వం పశ్యతి కార్యకారణతయా అనే దాంట్లో మూడవ వాక్యంలో మాయా పరిభ్రామిత అని వేశారు. అక్కడేమో మాయా సమాచ్ఛాదనాత్, ఇక్కడ మాయా పరిభ్రామిత. ఎందుకు ఇలా వేశారంటే అక్కడ సుషుప్తి అనే మాట వేశారు, ఇక్కడే స్వప్నే జాగ్రత్త వా అనే మాట వేశారు. అంటే మాయకి రెండు లక్షణములు ఉన్నాయి. మాయ ఒక్కటైనా రెండు విధాలుగా పనిచేస్తుంది. అది ఒకటి ఆవరణ, రెండవది విక్షేపం అన్నా. సుషుప్తి అందు దాని పని ఆవరణ మాత్రమే, జాగ్రత్తలో స్వప్నంలో దాని పని విక్షేపం. విక్షేపం అంటే చెదురుట అని అర్థం అనమాట. చెదరడం అంటే ఒకదాన్ని ఒకటి అనుకోవడం. ఆ ఒకదాన్ని అనుకోవడం ఒకటి అనుకోవడం వల్లే భ్రమణం అనేది ఏర్పడుతున్నది. కనుక చెదరగొట్టుట భ్రమించుట అనేది విక్షేపాత్మకమైన లక్షణం. కనుక ఇక్కడ మాయా పరిభ్రామిత అనే మాట వేశారు. అంటే మాయ యొక్క విక్షేప శక్తిని ఇక్కడ చెప్తున్నారు, అక్కడ ఆవరణ శక్తిని చెప్పారు. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఆవరణ శక్తి విక్షేప శక్తి కలిసి మనకి జాగ్రత్త స్వప్నములు ఎందు కనిపిస్తాయి, కానీ సుషుప్తి అస్థి ఎందు కేవల ఆవరణ మాత్రమే కనిపిస్తుంది. అంటే జాగ్రత్త స్వప్నములు ఎందు ఆత్మ యొక్క రెండు శక్తులు పనిచేస్తున్నాయి, సుషుప్తిలో మొదటి రెండు పనిచేయట్లేదు. అంటే ఈ విక్షేపాత్మకమైన జాగ్రత్త స్వప్నములు పనిచేయట్లేదు. ఇక్కడ మనకి జాగ్రత్త స్వప్నంలో విక్షేపం ఒకదాన్నొకటి అనుకోవడం అంట. ఒకదాన్నొకటి అనుకోవడం అంటే ప్రతిదాన్ని రెండుగా చూడడం, రెండుగా చూడడం, ఉన్నది ఒకటైనా భిన్నంగా చూడడం అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఆలోచించుకోండి, భిన్నంగా చూడడం ఎక్కడ కనిపిస్తుంది? సుషుప్తిలో కనిపించట్లేదే. భిన్నంగా ఏది కనిపించదు సుషుప్తిలో. అలాగని ఏకం మాత్రమే కనిపిస్తుందా? ఏమీ లేదు. అక్కడ ఆవరణ గనక ఒక ముద్దు నిద్ర మాత్రమే అక్కడ కనిపిస్తుంది. కనుక అదే ఆత్మజ్ఞానం అనడానికి లేదు, అది అది స్ఫురణగా ఉన్నది తప్ప జ్ఞానం కాదు అది. కనుక అక్కడ మనకు వచ్చేటప్పుడు సుషుప్తిలో భిన్నత్వం లేదు. అసలు భిన్నత్వం లేదు కనుక అది ఏకత్వం అనుకోవడానికి లేదు. భిన్నత్వం ఎక్కడొచ్చిందంటే మాయ జాగ్రత్త ఎందు స్వప్నం ఎందు భిన్నత్వం ఉంది. రెండేసి రెండేసి చూస్తున్నాం ఇక్కడ. ఎలా రెండు చూస్తాం ఈ ప్రపంచంలో అంటే కార్యకారణతయా, సృష్టిలో ఒకదానికోటి కారణమని ఒకదానికోటి కార్యమని చూస్తాం. ఇది భిన్నత్వం, రెండు చూడటం. ఇంకొకటి స్వస్వామి సంబంధిత. స్వామి అంటే హక్కుదారు అని అర్థం. ఒక ఆస్తి, అలాగే కొందరు వ్యక్తులు, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటాడు. ఈ అనుకోవడం హక్కుదారితనం. ఈ హక్కుదారితనం వహించుట ఒకటి, దేని యందు హక్కు వహించాడో అదొకటి. ఇప్పుడు రెండు తయారయ్యాయి. స్వస్వామి సంబంధిత, దీన్ని కొంతమంది స్వామి భృత్యవాదములు అన్నారు. అంటే అధికారం చలాయించేవాడొకడు, చలాయింపబడేవాడొకడు. ఇదే సృష్టిలో చూసే లక్షణములు. ఎక్కడో ఒక దగ్గర ప్రతి చోట ఇది ఉంటుంది. తర్వాత శిష్య ఆచార్యతయ, శిష్యుడు ఆచార్యుడు. వాటి తర్వాత పితృపుత్రాది, పితృపుత్ర ఆది ఆత్మన, ఇలా రెండు రెండు రెండుగా భిన్నత్వం కనిపిస్తూనే ఉంటుంది. ఎంతవరకు ఇది కనిపిస్తుంది, ఎంతవరకు జాగ్రత్త స్వప్నము ఉంటుందో అంతవరకు కనిపిస్తూనే ఉంటుంది. అంతవరకు మాత్రమే కనిపిస్తుంది అది తెలుసుకో. జాగ్రత్త స్వప్నములు ఉన్నంత వరకు మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇది కూడా ఈ భిన్నత్వానికి శాశ్వతత్వం లేదు. ఈ భిన్నత్వం కేవలం జాగ్రత్త స్వప్నముల యందు ఉన్నటువంటి విక్షేపమైన మాయ వల్లే భిన్నత్వం కనిపిస్తోంది, కానీ అసలు భిన్నత్వం లేదు. ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ యందు మాయా పరిభ్రామిత లక్షణం చేత రెండు కనిపిస్తున్నాయి. కనుక అర్థం కాకపోతే చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చేసుకునే శక్తి ఇవయ్యా అని అపరిమితులైన పరమాత్మను ప్రార్థిస్తూ జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే స్వస్వామి సంబంధత సృష్టిలో ఉన్నటువంటి శిష్య ఆచార్య సంబంధం కూడా భ్రమే. అనగా ఇంకా రేపు పొద్దున గురుగారి దగ్గర పుస్తకం మొహం మీదేసి నువ్వు నేను కూడా భ్రమే అంటే ఇంకేముందండి. అంటే ఇది ఎలాంటిది అంటే, మన అనేక మార్లు చెప్పుకున్న ఉపమానం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి. పడవలో వెళుతూ ఉన్నాడు వాడు, ఒడ్డున ఒకడు కూర్చుని ఇలారా ఇలారా అని పిలిచేట. ఎందుకంటే డైరెక్షన్ చూపిస్తున్నాడు పడవ మీద నుంచి వచ్చేవాడికి, ఇక్కడున్నాను రా అని చెప్తున్నాడు ఒడ్డును కూర్చుని వాడు. ఎలా వెళ్ళాలి అంటే పడవలో రా అన్నాడు. మరి పడవేం చేయాలి అన్నాడు. ఇక్కడికి వచ్చే వదిలేలే పర్వాలేదు అన్నాడు. ఎలాగో వదిలేసేది కదని అక్కడ వదిలిస్తే ఏమవుతాడు వాడు, పడిపోతాడు. కాదు, పడవా బాడు మమైకమైపోయి నా బ్రతుకంతా ఈ పడవలో తిరగడమే, తిరుగుతున్నాడు కూడా ఒడ్డు ఎప్పుడు చేరతాడు, ఆలోచించండి. కనుక ఒడ్డులో పడవ అవసరం లేదు. ఒడ్డులో పడవ అవసరం లేదని చెప్పడమే ఇక్కడ ఏకత్వంతో తన్మయం చెందినప్పుడు రెండవది అనేది లేదయ్యా అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది వెళ్లకుండా వదిలేయకూడదు. అలాగని ఏకత్వ స్పృహ లేకపోతే ఎప్పుడు రెండిట్లోనూ కొట్టుకుంటుంటాడు. ఇది చాలా చిక్కండి. అందుకే బ్యాలెన్స్గా ఆలోచించాలి. ఏకత్వం ఒకటి ఉన్నది అని నిరంతరం 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 మననం చేసుకుంటూ అది గుర్తుకు తెచ్చుకుంటూ ఈ భిన్నత్వం వల్ల కలిగిన భ్రాంతిని వదిలిపెట్టుకుంటూ ఈ భిన్నత్వ స్పృహ ఉన్నంతకాలం తన మర్యాదలు పాటిస్తూ ఆ లక్ష్యం ఇక్కడ చెప్తున్నారు. స్వప్న జాగ్రత్తల యందే భిన్నత్వం అనేది కనిపిస్తూ ఉన్నది, సుషుప్తి యందు అది లేదు. కనుక ఇక్కడ భిన్నత్వము అక్కడ స్తబ్దత్వము ఈ రెండూ కూడా ఆత్మతత్వం కాదు. ఆత్మ యందు కల్పించబడినది. అక్కడ పరిచ్ఛాదనాత్ ఆత్మ ఆచ్ఛాదనం, ఇక్కడ పరిభ్రామిత. ఆ రెండే దీనికి ఉన్నటువంటి లక్షణములు సుమా అని అంత స్పష్టంగా అంత అందంగా ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి మనం కొంచెం భావన చేస్తే కార్యకారణతయ స్వస్వామి సంబంధతయ. సృష్టి అంతా కార్యకారణాత్మకమే. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఏది కాజ్ ఏది ఎఫెక్ట్ ఎవరు చెప్పలేరు. చెట్టుకి విత్తనం కారణం, విత్తనానికి చెట్టు కారణం కాదా. కార్యకారణ సంబంధం ఎంత చక్కగా ఉంటుందో అంటే స్వస్వామి సంబంధత అది కార్యకారణమే. ఒక భృత్యుడు, ఒక స్వామి, ఒక యజమాని. యజమాని ఎప్పుడయ్యాడు? భృత్యుడు ఉండడం వల్ల కూడా యజమాని అయ్యాడు, అవునా లేదా? భృత్యుడు ఉండడం వల్లే యజమాని అయ్యాడు, యజమాని అంటూ ఉండడం వల్లే భృత్యుడు అయ్యాడు. ఇది కూడా కార్యకారణ బంధం, అవునా లేదా? అలా మీరు ఎన్నెన్ని పరిశీలించినప్పటికీ శిష్యాచార్యతయా, ఆచార్యుడు ఎప్పుడయ్యాడు? శిష్యుడు అంటూ ఉండడం వల్లే కదా. వీడు శిష్యుడు ఎప్పుడయ్యాడు? ఆచార్యుడు అంటూ ఉండడం వల్లే కదా. కనుక పరస్పరం ఒకరికొరు కారణం, ఒకరికొరు కార్యం. కనుక సృష్టిలో కారణం ఏది కార్యం ఏది ఎవరు చెప్పగలరు? అయితే ఒక కారణాన్ని చెప్తున్నారంటే కార్యం దానికి వేరుగా ఉన్నట్టు కాదు. అది మనకు చెప్తూ సురేశ్వరాచార్యులు చక్కటి మాట చెప్పారు. ఆయన రాహు పరంగా చెప్తూ చెప్పారు, మనకు అర్థం కావడానికి చెప్పడం. అది తల అంటే అర్థం శరీరం నుంచి అది వేరుగా ఉందని కాదు కదా అన్నట్ట. కనుక ఇది కారణం అంటే కార్యం నుంచి వేరుగా ఉందని కాదు, కారణమే కార్యమునందు అనువృత్తిగా వ్యాపించి ఉన్నది అనేదాన్ని ఇక్కడ. అది వివర్తవాదమైనప్పటికీ కూడా అందులో అనువృత్తి ఉన్నది కదా, అది ఇక్కడ చెప్పడం కార్యకారణతయ. అలాగే పుత్ర పితృ ఆ బంధం చూడండి, తండ్రి కొడుకు. వాడి తండ్రి ఎప్పుడయ్యాడు? కొడుకు అంటూ ఉంటేను కదా నేను నాన్నండి అన్నాడు, లేకపోతే వీడు నాన్నని చెప్పుకోగలడా? అలాగే వీడు కొడుకు ఎప్పుడయ్యాడు? నాన్నంటూ ఉండడం వల్లే కదా. కనుక ఈ పరస్పర కార్యకారణ సంబంధంగా ఈ జగత్తంతా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్లుగా వెళుతున్నట్లుగా కనిపించడం వల్ల. కానీ వచ్చి వెళ్ళిపోయేవి అన్నీ కూడా పోయేవే. ఈ వచ్చి వెళ్ళిపోతున్న దానికి ఆధారంగా ఏ పరమకారణం అయితే ఉన్నదో అది మాత్రం ఎప్పుడూ అవికారి. అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేసి దానిని అంటే అనాత్మ ప్రతీతి పొందినటువంటి స్థితి ఏదైతే ఉందో అహానికి అహంకారం ప్రపంచంతో తన్మయం చెందింది. ప్రపంచం అంటే అనాత్మ, ఆత్మ కానిది, మార్పురికి లోనయ్యేది, దానితో ప్రతీతి పొందిపోయి ఉన్నది. ఇప్పుడు దోషం ఎవరిది? ఇది బాగా ప్రశ్న వేశారు. అయ్యా ఇంత చెప్పారే, దోషం ఎవరిది? మంచి ప్రశ్న ఇది. దోషం ఎవరిది అంటే అనాత్మతో ప్రతీతి పొందిపోయా అంటే జడమైన దానితో తన్మయం చెందిపోయా నిజం. దోషం జడానిదా? కాదు. ఎందుకంటే జడానికి దోషం ఏంటండి పాపం? దానికి ఎలాగూ దోషం లేదు. పునః వెనకాల ఉన్నటువంటిది పరమాత్మ దోషమా అంటే అవికారి, ఆయనకి దోషం అంటగడతామా? ఆయనకి అంటగట్టాం. మరి ఇది ఎవరిది అంటే ఇక్కడ మాయా సమాచ్ఛాదనాత్, ఈ పరిమితి భావం ఏర్పరచుకునేటటువంటి కర్తృత్వ అహంకారం వల్ల మాత్రమే ఏర్పడిందని చెప్పి దీని అంతటిని కూడా తొలగించుకోవడానికి మార్గం ఏమిటయ్యా అంటే విచారణ. విచారణ అంటే ఏమిటి? నేను చాలా విచారిస్తూ కూర్చున్నానండి. విచారణ గురించి చెప్తూ మనకి కఠోపనిషత్ ప్రమాణం చక్కగా కనిపిస్తున్నది. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా ప్రకాశతే దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. అగ్రియా బుద్ధ్యా, అది అంటే ఏకాగ్రమైనటువంటి బుద్ధితో. అదొక్కటే మార్గం, ఇంకోటి ఏమిటి లేదు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి కార్యకారణ సంబంధాన్నే సాపేక్షిక సంబంధం అని కూడా అంటారు. అపేక్షిత సంబంధం ఒకదానికోటి, యజమాన్ని అపేక్షించి సేవకుడు, సేవకుడిని అపేక్షించి యజమాని, ఇలా ప్రతిదీ కూడా అపేక్షకు సంబంధం అని కూడా, అందుకే సాపేక్షము అని చెప్తున్నారు. కనుక ఇప్పుడు దీనికి అతీతమైన దాని గురించి తెలియాలి అంటే ఈ ఆత్మని ఇటు నుంచి అటు తిప్పడానికి కావలసింది అగ్రియా బుద్ధ్య, అంటే ఏకాగ్రమైన బుద్ధి కావాలి. ఏకాగ్రమైన బుద్ధిని నిర్వికల్ప దృష్టి అన్నారు. అంటే మనస్సుకు మళ్ళీ రెండున్నాయట, వికల్ప దృష్టి, నిర్వికల్ప దృష్టి. దీనిని ఉపచీయమాన దృష్టి, అపచీయమాన దృష్టి అని మనకి వేదాంత పరిభాష చెప్తున్న ప్రవృత్తులు. కనుక ఈ వికల్ప దృష్టి అంటే భిన్న భిన్నములుగా చూడడం వికల్ప దృష్టి. ఈ భిన్నత్వాన్ని వదిలిపెట్టి ఏకత్వమునందు సచ్చిత్ ఆనందమే లక్షణము కలిగినటువంటి అఖండమైన దాని యందు మనస్సును లగ్నము చేయడం, ఇది ఎలా సాధ్యం? ఇప్పటి వరకు మనకి గురువుగారు జబ్బుని చెప్పారు, అంటే డయాగ్నస్ చేశారు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ కొద్దిలోనే అయిపోతుంది. 8వ శ్లోకం నుంచి ట్రీట్మెంట్ ప్రారంభమైంది మనకి. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే ఏకాగ్రమైన బుద్ధిని తీసుకోమని మనకు సూచన ఇచ్చి ఆ ట్రీట్మెంట్ యొక్క అసలు స్వరూపం 9వ శ్లోకంలో చూపిస్తున్నారు. ఇది ట్రీట్మెంట్, దీన్ని బాగా గుర్తుపెట్టుకుంటే సరే. ఇంతవరకు మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో శరీరం నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇవి నువ్వు కాదు అని చెప్పావు. ఇవి ఎలాగైతే నీతో అన్వయించుకున్నావో బయట ప్రపంచంలో కూడా అవే కదా ఉపాధులే కదా ఉన్నాయి. కనుక బయట ఉపాధులు కూడా ఎలిమినేట్ చేయబడ్డాయి. నీ ఉపాధులన్నిటికీ కారణమైన ఉపాధులన్నింటినీ నడిపిస్తూ దానికి అంటకుండా ఉండే అవికారి చైతన్యం నీకెలా ఉన్నదో ఈ బయట విశ్వానికి అంతటికీ కూడా ఉపాధులు కనిపిస్తున్నా, ఉపాధులకి అంటని ఒక వస్తువు ఉంది అది. కనుక ఇప్పుడు బయట విశ్వం ఈ లోపల విశ్వం స్పృహ ఉన్నంతకాలం మనకి ఈ పరిభ్రామిత ఉన్నా అప్పుడు ఏం చేయాలి పరిష్కారం? ఇంత చెప్పారు నిజమే, కానీ దీని తర్వాత బయటకు వెళ్తాము. ఇంత ప్రవచనం విన్నా కూడా బయటికి వెళతాం. ఆ బయటికి వెళ్ళాక నా చుట్టూ నేను కనిపిస్తాను, నాతో పెట్టుకున్న స్పృహలు కనిపిస్తాయి, ఎదురుగా ఉన్న ప్రపంచం కనిపిస్తుంది. కనుక నేనెంత చెప్పినా మీరెంత విన్నా మీ మీ జ్ఞానమును బట్టి తెలుసుకుంటారు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం చక్కగా సూచిస్తున్నారు. ఒక్కటే పరిష్కారం ఏంటంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. అది గొప్ప భావన మనకి. అది కలిగితే చాలు. ఎందుకంటే పరమాత్మ వీటికి దూరంగా ఉన్నాడు అంటే అంటకుండా ఉన్నాడనే అర్థం తప్ప వీటన్నిటినీ చైతన్యవంతం చేస్తున్నది ఆయనే. కనుక నీ కనబడే ప్రతిదీ ఆయన్నే చూపిస్తున్నది. చిట్ట చివరికి నీ దేహంతో సహా నీ దేహం కూడా నీ లోపల నడిపేవాడు కూడా ఉన్నాడు అని చెప్తోంది. కనుక నడిపేవాడిని చూడు, నడిచేదాన్ని చూడకు. నడిచేదానితో తన్మయమైపోయి అదే నేను అనుకుంటున్నావు. ఈ జగత్తులో ఇవన్నీ కూడా స్వయం చాలకములు కావు, స్వయం చైతన్యములు కావు, స్వయం సత్తా కలిగినవి కావు, స్వయం స్ఫురత్తా కలిగినవి కావు, స్వయం ఆనంద లక్షణములు కావు. వీటికి ఆ స్ఫురత్తని సత్తాని ఆనందాన్ని భాషింపజేస్తున్నవాడు స్వాభావిక సత్తా, స్వాభావిక స్ఫురత్త, స్వాభావిక ఆనంద స్వరూపుడైన అది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఆ పరిశీలనకు అవసరం ఏంటంటే ఈ విశ్వమంతా చూడు అంటే నీ అనుభవానికి వస్తున్న బాహ్య జగత్తు ఇది ఒకటి. రెండవది ఈ జగత్తుని దేని ద్వారా అనుభవిస్తున్నావో ఆ నువ్వు. ఈ రెండే కదండి గొడవంతా, ప్రపంచము మనము ఇంతే. జీవి గొడవంతా దానితోటే. మనం ఆ గొడవతోనే ప్రారంభించాం, మళ్ళీ ఆ గొడవ దగ్గరికి వచ్చాం. అంటే ఎక్కడ వేసిన బొంగలు అక్కడ ఉందన్నమాట. అవునా లేదా? కానీ పరిష్కారం అక్కడే ఉంది అని చెప్పడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ప్రపంచం ఏమిటి, నువ్వేమిటి, రెండిట్లో వస్తువులు ఒకటేట, అది ఏమిటో చెప్తున్నారు. భూరంభం శనలోని లోంబరమహర్ణాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ ముర్చ్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోహో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది అత్యద్భుతమైన శ్లోకం. దీన్ని ఉపాసనా పరంగా వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు, తత్వపరంగా వ్యాఖ్యానిస్తున్నారు. మాకేది ఏదైనా గొడవలేదు. ఎందుకంటే ఆరుఢులమని చెప్పి ఉపాసన తిరస్కరించేటువంటి దుర్మార్గానికి ఎలాగో దిగజారు. ఆ రెండు ఒకటే అనే ఎరుకుతోనే జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే ఇక్కడ భూరంభాంశనలోని లొంబర మహర్ణాతో హిమాంశు పుమాన్, ఇది నిజానికి చాలా ప్రధానమైన శ్లోకం. అందుకే ఇదే నిజానికి చిట్ట చివరి శ్లోకం. ఆడ తర్వాత వచ్చేది ఫలశ్రుతి. ఇంత దాని యొక్క అసలు స్వరూపం చివరికి చెప్పారు, కానీ ప్రధానంగా 9వ శ్లోకం బేస్ మనకి. ఇది చాలు, సాధనకి చాలా అవసరమైనది. ఇంతవరకు చెప్పినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఇందులో ఎన్ని వచ్చే మనకి ఆత్మానాత్మ వివేకం ఇచ్చారు. అందులో ఆత్మానాత్మ వివేకం ఇచ్చారు, అందులో అనాత్మ పరిహారం చూపించారు, ఎన్ని విచారణ కలిగించారు, మా యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించారు. అన్నీ చెప్పి 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 రోగ నిర్ధారణ స్పష్టంగా చేసి ఇప్పుడు చికిత్సా మార్గంలో మనం చేయవలసింది ఏమిటి అంటే ఈ చరాచర జగత్తు అంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క 8 శరీరములను తెలుసుకో. 8 శరీరాలతో కూడిన పెద్ద శరీరం ఈ విశ్వం. కనుక మనం చేయవలసింది ఏమిటంటే విశ్వరూపుణ్ణి ఉపాసించడం ఒక్కటే. విశ్వమే రూపమైన వాడెవడో వాడు అంతే కదండి. విత్తనం కావాలంటే చెట్టులో వ్యాపించి ఉన్నది. అలాగే ఈ విశ్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఇంత విశ్వం యాక్టివేట్ కావడానికి కారణమవుతుంది. అయితే యాక్టివ్ అయి పనిచేస్తున్నవి ఏమిటి అంటే మొత్తం ప్రపంచాన్ని 8 విడదీసి చూపించింది భారతీయ విజ్ఞానం. ఈ 8 తప్ప మరొకటి లేదు ప్రపంచంలో, అంటే మన అనుభవానికి వచ్చే ప్రపంచం. అది భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అని చెప్పబడుతున్నాడు. దీన్నే యజ్ఞ పరిభాషలో యజమాని అని కూడా మనం అంటున్నాం. మన దేహ పరిభాషలో జీవుడు అని అర్థం, క్షేత్రజ్ఞుడు. ఈ 8, ఈ 8 తప్ప ప్రపంచంలో మరొకటి ఉందా? జీవ చైతన్యం అంతటా వ్యాపించే ఉంది. ఇప్పుడు నేను, మీరు, వాడు అని చెప్పినా, మూడుగా చెప్పినా జీవ చైతన్యం అనేది అక్కడ తేల్చిపోయింది. ఆడ తర్వాత ఉన్నవి సూర్యుడు, చంద్రుడు, ఆడ తర్వాత మిగిలిన 5. ఇవి ఎందుకు చెప్పారంటే ఇవే మనకు అనుభవానికి వచ్చేవి. పంచభూతాలు అందరికి అనుభవాల్లోకి వచ్చేవే. ఈ పంచభూతాల వల్లే మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది. కనుక పంచభూతాలంటే మనకు ప్రేమ, పంచభూతాలంటే మనకు భయం. కారణం వాటిలో శక్తి ఉంది కనుక. ఆ భయం చేత ఇవి మనకు ప్రతికూలము కాకూడదు అని కోరుకుంటాం. వాటి యందు ప్రీతి చేత ఇవి నాకు అనుకూలం కావాలి అని కోరుకుంటాం. అందుకే పంచభూతోపాసన అనేది మనకున్నది. ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అర్థం చేసుకోలేక వాళ్ళేదో ప్రత్యేక భూతాలమైనట్లు పాశ్చాత్యులు ఏం రాశారంటే వేదముల యందు పంచభూతములను స్తుతించిరి అని రాశారు. వేదముల యందు ఏంటి స్తోత్రించాలంటే? పంచభూతాలను స్తోత్రించాలి. తద్భిన్నంగా మనకేం తెలుసు? పంచభూతాలే ఉన్నాయి. కనుక తెలివైన వాడు ఎవడైనా పంచభూతాలని సృష్టిస్తాడు, వాడు ఏదైనా ప్రత్యేక భూతమైతే తప్ప. ఈ పంచభూతాల్లోనూ ఉన్నవాళ్ళం మనం. కనుక పంచభూతాల అవసరం మనకుంది. పంచభూతాలు అనుకూలించాలి, పంచభూతాలు ప్రతికూలిస్తే జాగ్రత్త పడాలి. అందుకు ప్రతికూలంగా ఉండకూడదని, అనుకూలంగా ఉండాలని నిత్యం పంచభూతాలను ప్రార్థించాలి. ప్రార్థిస్తే వింటాయా? వింటాయి. ఎందుకంటే వాటికి చైతన్యం ఇచ్చిన వాడు ఆయనే గనక ఆయన వింటాడు. పంచభూతాత్మకుడైన ఆయన్ను అడిగితే ఆయన ఏం చేస్తారంటే పంచభూత నియామకుడు గనక శాసిస్తాడట. ఎందుకు శాసిస్తాడు? వీటికి అతీతంగా ఉన్నాడు ఆయన. వీటికి అతీతంగా ఉన్నవాడే వీటిని శాసించగలడు. వీటిలో వ్యాపించి వీటికి అంటకుండా ఉన్నాడు గనక వీటిని ఎలాగైనా శాసించగలడు. అఘటన ఘటన పటియసి అయిన మాయాశక్తి ఆయన దగ్గరుంది. దానితో ఇదంతా కల్పించాడు. కాబట్టి దీన్ని ప్రయోగించాలన్నా ఉపసంహరించాలన్నా ఆయనే చేయగలడు. ధనశక్తి పెట్టిన వాడే బాబు బాబు అంటే వెనక్కి లాగుతాడు.